ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मामैवं सजीवलोके जीवभूत सनातनः मनक्षस्तानि इन्द्रियाणि प्रकृतिस्तानि कर्षति। Translation: the living entities in this conditioned world are my eternal fragmental parts. Due to conditioned life, they are struggling very hard with the six senses, which include the mind.
ఈ బద్ధ భౌతిక జగమునందలి జీవులందరూ నా శాశ్వత అంశములు. బద్ధ జీవనము కారణంగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను గూడివారు తీవ్ర సంఘర్షణ కవించుచున్నారు.
Purport by Srila Prabhupada.
Jai Srila Prabhupada.
You don't need the translation for that, huh? Significado in Spanish. Okay. In this verse, the identity of the living being is clearly given. The living entity is the fragmental part and parcel of the Supreme Lord, eternally.
జీవుని యథార్థ రూపం ఈ శ్లోకం నందు స్పష్టంగా వివరించబడింది. యథార్థమునకు అతడు శ్రీకృష్ణ భగవాను శాశ్వత అంశము.
I'm going to explain things as we go along, however Krishna inspires. So
ఇక్కడ మహారాజ్ చెప్తున్నారు, కృష్ణుడు నన్ను ప్రేరేపించిన విధంగా నేను ఇక్కడ చదివేటువంటి విషయాలని వివరించడానికి ప్రయత్నిస్తాను.
I heard a lecture where Prabhupada explained part and parcel means. When you hear Prabhupada say part and parcel, this is what Prabhupada says he means.
ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నటువంటిది విన్నానని చెప్తున్నారు మహారాజు. శాశ్వత అంశము అని చెప్తున్నారు. ప్రభుపాదుల వారు శాశ్వత అంశం అని చెప్తున్నారు అంటే ఆ శాశ్వత అంశము అనేటువంటి దానికి అర్థమేమిటి?
ప్రభుపాద్ గివ్స్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫింగర్ యాజ్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఇట్స్ సో ఇట్స్ టూ థింగ్స్. వి డోంట్ సే ఐ ఫింగర్, వి సే మై ఫింగర్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ సంథింగ్ గ్రేటర్. అండ్ ఇట్ ఆల్సో మీన్స్ దట్ ది పార్ట్ is to serve the whole, like the finger serves the function of giving nourishment to the stomach, which then distributes the strength and nourishment to the whole body. The part serves the whole. So there's these two meanings with part and parcel. Whenever you hear that, you immediately should connect.
ఇక్కడ అంశం అని చెప్తున్నారు. అంశం అంటే ఏంటంటే ప్రభుపాదులు వారు వివరిస్తున్నారు, చేతి వేలు ఉంది. ఈ చేతి వేలు ఏమంటాం? నేను వేలు అను, నా వేలు అని చెప్పంటాం. నా వేలు అని నేను ఎప్పుడైతే చెప్పామో, అంటే వేలు అనేటువంటిది నా శరీరంలో ఒక భాగము. దీని ఎప్పుడైతే మనం ఒక దానిని అంశ లేదా భాగం అన్నామో, దానికన్నా గొప్పదానికి అది సేవకుడు అని చెప్పి అర్థం. దానికన్నా గొప్పది ఇంకొకటి ఉంది అని అర్థం. ఇది భాగం అంశ అని చెప్పామంటే దానికన్నా గొప్పది ఇంకోటి ఉంది అని అర్థం. ఇది ఒక అర్థం తెలుసుకోవాలి. రెండవది, ఎప్పుడైనా అంశ అని చెప్పామంటే, భాగం అని చెప్పామంటే, ఈ భాగం ఏం చేయాలంటే మొత్తాన్ని సేవించాలి, అంటే పూర్ణాన్ని సేవించాలి. భాగం ఎప్పుడు కూడా పూర్ణాన్ని సేవించాలి. ఈ భాగం ఏం చేస్తుంది? నోటికి ఆహారాన్ని అందిస్తుంది. ఆహారం లోపలికి వెళ్లిన తర్వాత పూర్తిగా జీర్ణకరించబడి శరీరానికి అంతటి కూడాను పోషణ ఇచ్చేటువంటి శక్తిని అందిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అంశ లేదా భాగం అనే మాట వినగానే రెండు అర్థం చేసుకోవాలి. ఒకటి వచ్చి దీనికన్నా గొప్పది ఇంకోటి ఉందని, రెండవది దీని పని ఏమిటంటే ఆ పూర్ణానికి సేవ చేయాలని.
ఇఫ్ It is not that the part and parcel living entity assumes individuality in its conditional life, and in the liberated state he becomes one with the Supreme.
Anaga atadu baddha jeevitamuna vyaktitvanni pondi mukta sthitilo aa bhagavanunito aikyam avutadani kaadu.
He is eternally fragmented.
Atadu shashvatanga bhagavanu nundi viduvadiye undunu.
Now this is chapter 15 of Bhagavad Gita, but in chapter 2, very early in chapter 2 of Bhagavad Gita, Krishna taught the same thing. What is that verse where Krishna taught the same thing?
ఇక్కడ ఇదేమో 15వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు ఈ మాట. కానీ ఇదే వాక్యాన్ని భగవద్గీత మొదట్లోనే 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పేశాడు. ఏ శ్లోకంలో చెప్పాడు చెప్పండి?
You know, but okay. Anybody know?
Evarigana telusa?
So chapter 2, text 12, Krishna says, you know, translate it.
Rendava adhyayamlo 12va shlokamlo Krishnudu cheptunnadu,
never was a time when I did not exist, nor you, nor all these kings, nor in the future shall any of us cease to be.
Nenu gani నీవు గాని ఇక్కడున్నటువంటి ఈ రాజులందరూ గాని వ్యక్తమై ఉండనటువంటి సమయమే లేదు, మనం భవిష్యత్తులో వ్యక్తం కాకుండా ఉండకపోము అని చెప్పాడు.
సో టూ థింగ్స్, ది ఇండివిజువాలిటీ ఆఫ్ ద సోల్ గోస్ బ్యాక్ దాట్ వే అండ్ గోస్ దాట్ వే. Never in the future shall we cease to be. We are individuals now. We eternally were individuals in the past. And into the future we eternally be individuals. Never was there a time when that individuality didn't exist. Nor in the present is that individuality not existing. Nor in the future shall it cease to be. But there are some persons who say it ceases to be. So who should we listen to? Those persons who say it ceases to be? Or Krishna who says it never ceases to be? I'll stay with Krishna, thank you.
ఇక్కడ రెండు విషయాలు గమనించాలి మనం. ఏం చెప్తున్నారు అంటే, జీవుడి యొక్క వ్యక్తిత్వము రెండు వైపులా ఉంటుంది. ఏమిటా రెండు వైపులు? గతము, భవిష్యత్తు. గతంలో అతని వ్యక్తిత్వం లేకుండా లేదు, గతంలో అతని వ్యక్తిత్వం ఉంది, భవిష్యత్తులో కూడా అతని వ్యక్తిత్వం ఉండి తీరుతుంది. ఇది జీవుడి యొక్క పరిస్థితి. అంతేగాని జీవుడు గతంలో వ్యక్తం కాకుండా, ప్రస్తుతం వ్యక్తం కాకుండా, లేదా భవిష్యత్తులో వ్యక్తం కాకుండా ఉండేది అటువంటిది ఎప్పుడు లేదన్నమాట. అతను ఎప్పుడు వ్యక్తమై ఉంటాడు? కొద్దిమంది ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రస్తుతం వ్యక్తమై ఉన్నాడు జీవుడు, భవిష్యత్తులో వ్యక్తం కాకుండా ఉంటాడు, అతని వ్యక్తిత్వం అనేటువంటిది కోల్పోతాడు అని చెప్తారు. వాళ్ళు చెప్తున్నారు. అది కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అట్లా కాదు, వాళ్ళు గతంలో వ్యక్తమై ఉన్నారు, ప్రస్తుతం వ్యక్తమై ఉన్నారు, భవిష్యత్తులో కూడా వ్యక్తమై ఉండబోతారు అని చెప్పారు. మనం ఇప్పుడు ఎవరి పక్షం వహించాలి? కృష్ణుడు చెప్పిన మాట విందామా, లేకపోతే వీళ్ళు చెప్పిన మాట విందామా? మన వరకు అయితే కృష్ణుడు చెప్పిన మాట విందాం మనం.
In the previous verse, which is the first instruction that Krishna gives to Arjuna, this is the second instruction Krishna gives. Krishna dismisses the bodily conception of life. So it's not that individuality is because we have one of these things, a body, and the liberated state is we no longer have a body, so we lose our individuality. Wrong. Individuality is on the spiritual platform. The material platform of identity of self has already been dismissed.
అక్కడ రెండో అధ్యాయంలో ఆ శ్లోకంలో ఏదైతే చెప్పారు కృష్ణుడు, దాని ముందు శ్లోకంలోనే అర్జునుడికి ఒక ఉపదేశం చేశాడు. ఏం ఉపదేశం అంటే, భౌతిక దేహభావనను పూర్తిగా ఖండించేశాడు. భౌతిక దేహభావనను పూర్తిగా ఖండించేసిన తర్వాత ఈ శ్లోకం చెప్పాడు అంటే, ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటి ఈ వ్యక్తిత్వం అనేటువంటిది శరీరానికి వర్తించదు, శరీరానికి వర్తిస్తే ఏమవుతుంది? ప్రస్తుతం మనకి శరీరం ఉంది, ముక్తి పొందిన తర్వాత ఈ శరీరం అనేటువంటిది ఉండదు, అంటే వ్యక్తిత్వం అనేటువంటిది ఉండదు అని చెప్పడంలో అక్కడ కృష్ణుడు ఆ దేహభావన ముందు శ్లోకంలోనే ఖండించేశాడు. కాబట్టి అక్కడ ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాడంటే అది ఆత్మభావన గురించే చెప్పాడు అనమాట. ఆత్మ యొక్క వ్యక్తిత్వం గురించి ఆయన చెప్తున్నాడు, గతంలో ఇప్పుడు భవిష్యత్తులో ఉండి తీరుతుందని. ఇది స్పష్టంగా వివరించబడింది, సనాతన అని చెప్పి.
Now Krishna is going to speak about the distinction between jiva and vishnu tattva.
ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ జీవ తత్వానికి విష్ణు తత్వానికి ఉన్నటువంటి విభేదాన్ని స్పష్టంగా వివరించబోతున్నాడు.
According to the Vedic version, the Supreme Lord manifests and expands himself in innumerable expansions, of which the primary expansions are called vishnu tattva. And the secondary expansions are called the living entities, jiva tattva.
Vedala prakaranga Sri Krishna Bhagavanudu asankhyaka roopamulalo vyaktamai vistarinchi undanu. Vanilo pradhana vistaramulo Vishnu tattvamulaniyu, apradhana vistaramulo jiva tattvamulaniyu pilavabadunu.
In other words, the Vishnu tattva is the personal expansion and the living entities, jiva tattva, are separated expansions.
Anaga veru matalalo vishnu tattvamulu anetuvandivi sviya vistaramulu kaga jeevulu jiva tattvam anetuvandidi vibhaktamainatuvanti veru padinatuvanti vistaramulu.
This separated expansions phrase is the angsa. Angsa means fragmented. Fragmented. Like you take a whole and you chop off part of the whole and it fragments the whole, and the fragment is over there. That's the part and parcel of the whole, or angsa. So there's Vishnu tattva and there's the angsa, which is jiva tattva.
ఇక్కడ అంశ అంటే భాగం అని చెప్పేసి అర్థం. ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు ఉంది, దాని నుండి మనం ఒక చిన్న ముక్కును వేరు చేసామంటే ఈ విభిన్నమైనటువంటి జీవులు ఏమంటున్నారు అంటే విభిన్నమైన విస్తారములు అనబడే జీవుల్ని అంశ అంటున్నారు. ఒక వస్తువు నుంచి ఒక భాగాన్ని మనం వేరు చేసినట్లయితే ఆ భాగాన్ని ఏమంటాం? విడి భాగము అంటాం. వేరే మాటల్లో స్పష్టంగా చెప్పుకోవాలంటే అంశ అని చెప్పేసి అంటాం. అలానే విడిపడినటువంటి విస్తారములు జీవతత్వము, ఆ జీవుల్ని అంశ అని చెప్పి ఇక్కడ అంటున్నారు. విష్ణుతత్వంలేమో స్వీయ విస్తారములు.
In this example just given, our Ishopanishad teaches Om Purnam Adak Purnamidam. When the Purnam expands into another Purnam or some Angsa, the original Purnam is not diminished.
దీనికి సంబంధించి మనకి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో ఒక వస్తువు నుంచి ఒక భాగం విడిపోతే దాన్ని అంశ అని చెప్పేసి అంటాం చెప్పుకున్నాం కదా. ఈ ఉదాహరణకి మనం ఒక శ్లోకం గుర్తు పెట్టుకోవాలి, ఈశోపనిషత్తులో ఓం పూర్ణమదం అనే శ్లోకం. ఆ శ్లోకం అర్థం ఏంటంటే పూర్ణం ఉంది, ఆ సంపూర్ణం నుంచి ఇంకొక సంపూర్ణం వచ్చినా గాని లేకపోతే ఇంకొక అంశ వచ్చినా గాని ఈ సంపూర్ణం సంపూర్ణంగానే ఉంటుంది, ఇది తరిగిపోవడం అనేటువంటిది జరగదు.
కంటిన్యూయింగ్ విత్ ది టెక్స్ట్, by his personal expansion he is manifested in various forms like Lord Rama, Nrsimhadev, Vishnu Murti and all the predominating deities in the Vaikuntha planets. The separated expansions, the living entities, are eternally servitors. The personal expansions of the Supreme Personality of Godhead, the individual identities of Godhead, are always present. Similarly, the separated expansions of living entities have their identities. As fragmental parts and parcels of the Supreme, the living entities also have fragmental portions of his qualities, of which independence is one.
ఈ రీతి శ్రీ కృష్ణ భగవానుడు తన స్వీయ విస్తారములతో రామ, నరసింహ, విష్ణుమూర్తి మరియు పలు వైకుంఠ అధిపతుల రూపములందు వ్యక్తమగుచుండను. విభక్త విస్తారములైన జీవులు అతని నిత్య సేవకులే. భగవానుని స్వీయ విస్తారములు విష్ణుతత్వములు శాశ్వతముగా నిలిచినట్లే భగవానుని విభక్త విస్తారములైన జీవులు సైతము తమ వ్యక్తిత్వములను కలిగి ఉన్నారు. దేవదేవుని అంశములుగా ఆ జీవులు అతని లక్షణములను అంశమాత్రము కలిగి ఉన్నారు. అట్టి లక్షణములలో స్వతంత్రమనున్నది ఒకటి.
By scriptural reference and logic, Prabhupada is establishing the same point. The same point is the living entity's individuality is eternal. And that is, by this logic, the qualities of the whole are found in the part. Whatever the qualities that Krishna has, the living entity has. Krishna has all beauty, living entity has some beauty. Krishna has all strength, living entity has some strength. Krishna has unlimited free will, living entity has tiny free will. Krishna has unlimited independence, living entity has limited, very tiny independence. Eternally, as eternal as the soul is, as eternal as Krishna is, that independence is eternal.
ఇక్కడ శాస్త్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని ఆధారంగా తీసుకొని, ఈ యొక్క తర్కాన్ని ఆధారంగా తీసుకొని ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు. జీవుడికి భగవంతునికి ఉన్నటువంటి లక్షణాలు జీవుడిలో కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అది ఎలా అంటే, జీవుడి యొక్క వ్యక్తిత్వం సదా నిలిచే ఉంటుంది అని కదా చెప్పుకునేది. జీవుని యొక్క వ్యక్తిత్వం సదా నిలిచే ఉన్నప్పుడు భగవంతుడిలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడాను జీవుడు కూడా భగవంతుడిలాగా సదా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటున్నాడు కాబట్టి అతనిలో కూడా ఈ లక్షణాలు ప్రదర్శితమవుతూ ఉంటాయి. కృష్ణుడిలో అసాధారణమైనటువంటి అపారమైనటువంటి సౌందర్యం ఉంటుంది, జీవునిలో కూడా పరిమితమైన సౌందర్యం ఉంటుంది. కృష్ణుడిలో అసాధారణమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది, అపారమైన ఐశ్వర్యం ఉంటుంది, జీవునిలో కొద్దిపాటి ఐశ్వర్యం ఉంటుంది. కృష్ణుడిలో స్వీయ సంకల్పం అనేటువంటిది అది అనంతంగా ఉంటుంది, కానీ జీవుడికి వచ్చేసరికి అది అల్పంగా ఉంటుంది. అదేవిధంగా కృష్ణుడికి సంపూర్ణ స్వాతంత్రం ఉంటుంది, జీవునికి కూడా ఆ లక్షణం అల్పరీతిలో అల్ప స్వాతంత్రం ఉంటుంది.
Now, where does Prabhupada go next? Where he goes next is, we have this independence. It can be properly used or misused, and that determines the conditioned or the liberated state of the living entity.
తర్వాత ప్రభుపాదులు ఏం చెప్పబోతున్నారు అంటే, మనకు లభించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనము సద్వినియోగం చేసుకుంటామా దుర్వినియోగం చేసుకుంటామా అనే దాన్ని బట్టి మనము ముక్తి స్థితిలోకి వెళ్తామా బద్ధ స్థితిలోకి వస్తామా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు.
As you're hearing this, listen to the difference between the bhakti conception and the impersonal conception. We already heard the impersonal conception. Liberated means, everybody knows, become one with the Supreme. Everybody knows that one. But not everybody knows in the liberated state you properly use your free will and serve the Supreme. That's the liberated state.
ఇక్కడ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అన్నమాట, ఈ నిరాకారవాదులు చెప్పేటువంటి విషయం ఏ విధంగా ఉంటుందని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక్కడ ముక్త స్థితి అంటే మనం మళ్ళీ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ముక్త స్థితి అనంటే నిరాకారవాదుల లెక్క ప్రకారం ఏమిటనంటే, ఆ భగవంతునిలో మనం ఐక్యమైపోతాం అని చెప్తారు అన్నమాట. అంటే ముక్త స్థితి అంటే భగవంతునిలో ఐక్యమైపోతాం అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. తెలియని విషయం ఒకటి ఉంది, అదేమిటంటే ముక్త స్థితిలో కూడా నీ వ్యక్తిత్వం నిలిచే ఉంటుంది. అక్కడ నువ్వు నీ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ కృష్ణుడికి సేవ చేసుకుంటావు, అది ముక్త స్థితి అనేటువంటిది ఎవరికి తెలియనటువంటి విషయం ఇది.
So listen carefully how Prabhupada explains this conditioned liberated state distinction.
అందుకనే అందరూ జాగ్రత్తగా వినండి, ప్రభుపాదుల వారు బద్ధ స్థితి గురించి ముక్త స్థితి గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారు.
Prabhupada writes, By misuse of that independence, one becomes a conditioned soul. And by proper use of independence, he is always liberated. In either case, he is qualitatively eternal, as the Supreme Lord is. He's as eternal as the Supreme Lord. In his liberated state, he is freed from the material condition, and he is under the engagement of the transcendental service unto the Lord. In his conditioned life, he is dominated by the material modes of nature, and he forgets the transcendental loving service of the Lord. As a result, he has to struggle very hard to maintain in the material world.
Anaga prati jeevi kuda vyaktitvanni mariyu swasantrata yokka sukshma amsanni ante alpa swasantranni kaligi unnadu. అట్టి ఆ సూక్ష్మ స్వతంత్రతను, ఆ అల్ప స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడం చేత అతడు బద్ధుడగుచున్నాడు, సద్వినియోగం చేయడం చేత ముక్తుడగుచున్నాడు. బంధ ముక్త స్థితులనేది రెండింటి యందును అతను దేవదేవుని వలెనే గుణరీతి శాశ్వతుడు. ముక్త స్థితిలో అతడు భౌతిక జీవనం నుండి విడిపడి ఉండి శ్రీకృష్ణ భగవాను దివ్య సేవలో నియుక్తుడై ఉండును. కానీ బద్ధస్థితిలో గుణముల చేత ప్రభావితుడై ఆ భగవానుని దివ్యమైనటువంటి ప్రేమయుత సేవను మరిచియుండును. తత్ఫలితంగా అతడు భౌతిక జగమునందు తన జీవనముకై తీవ్ర సంఘర్షణ కావింపవలసి వచ్చును.
Now where does Krishna describe this same idea elsewhere in Bhagavad Gita? That is the distinction between the conditioned stage where one has to struggle very hard to maintain material existence, or alternatively one acts in harmony with the will of the Lord and is free from the modes of nature and that difficult struggle.
అయితే ఇటువంటిదే, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో ఇటువంటి వాక్యమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇంకో శ్లోకంలో చెప్పాడు. బద్ధస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అతను ఎంతో తీవ్రమైన సంఘర్షణ కావించవలసి ఉంటుంది. వేరే విధంగా భగవంతునికి ఇచ్చకు అనుగుణంగా, భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉండేటువంటి వ్యక్తి భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాల నుంచి విడిపడి అతను తీవ్రమైనటువంటి ఈ జీవన సంఘర్షణ నుంచి తప్పించుకొని అతను చక్కగా ఉంటాడు అని చెప్పేసి ఒక శ్లోకంలో చెప్పాడు. ఏం శ్లోకం చెప్పండి అది?
What is that verse? Mama maya duratyaya daivihi esha gunamai mama maya duratyaya mam eva ye prapadyante maya mentam tarantite. Krishna is very consistent. It may appear to somebody that Krishna contradicts himself, but it's because they haven't understood. It's not because Krishna contradicts himself. He's making the same point, and Prabhupada is explaining it in the same way also.
ఇక్కడ కృష్ణుడు ఒకే విధంగా, కృష్ణుడు ఏమి ఇక్కడ విరుద్ధంగా వివరించడం లేదు. కొద్దిమంది అనుకుంటారు కృష్ణుడు వివరణ విరుద్ధంగా ఉందే అని చెప్పేసి అనుకుంటారు, కానీ వాస్తవంగా గమనించినట్లయితే వాళ్ళకి కృష్ణుడు ఏ విధంగా వివరించాడు అని అర్థం కాకపోవడం చేత కృష్ణుడు విరుద్ధంగా చెప్పాడు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా కృష్ణుడు ఇక్కడ ఏదైతే చెప్తున్నారో దానినే యథార్థంగా ప్రభుపాదులు వారు కూడా ఇక్కడ వివరిస్తున్నారు.
Now Prabhupada is going to drill down and look at what the conditioned state is like. And then you go back up to the liberated state. Drill down, the conditioned state is the mind and false ego very strong. And they direct the living entity away from his self-interest into this karshati or hard struggle program. And because of the force of false ego, one stays in that hard struggle. Even one doesn't like the hard struggle force, the false ego compels, and the mind continues to go, trying to find happiness in the realm of false ego. It's never going to end. It's always going to be painful. Struggling very hard, karshati, manakshastani, indriyani, prakriti stani, karshati.
తర్వాత ప్రభుపాదులు వారు ఇక్కడ క్రిందకి దిగుతున్నారు, అంటే బద్ధస్థితి అనేటువంటి ఎలా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నారు. అదంతా కూడా తెలియజేసి బద్ధస్థితిలో ఏ విధంగా ఉంటుంది మన పరిస్థితి అనేది వివరించిన తర్వాత మళ్లీ వివరణిస్తున్నారు, ముక్త స్థితి అంటే ఎలా ఉంటుంది అని వివరణిస్తున్నారు. ఇక్కడ బద్ధస్థితిలో అంటే పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు జీవుడిది, ముఖ్యంగా మనసు, మిథ్య అహంకారం, ఈ రెండు వచ్చి కూర్చుంటాయి. ఈ రెండింటి ప్రభావం చేత తీవ్రమైనటువంటి జీవన సంఘర్షణ సలుపుతూ ఉంటాడు. ఆ తీవ్రమైన జీవన సంఘర్షణ ఎలా ఉంటుందంటే ఇతనికి తనకి సహజమైన స్థితిని మర్చిపోయి సంఘర్షణ పడాలని అతనికి ఇష్టం ఉండదు, కానీ తీవ్రమైన సంఘర్షణ పడుతూనే ఉంటాడు అనమాట. ఎందుకనంటే మిథ్యాహంకారం చేత మనసు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ఒక పక్క మిథ్యాహంకారం అతనిపైన ఒత్తిడి చేస్తుంటుంది, మరో పక్కన మనసేమో అతన్ని వెళ్ళు వెళ్ళు ఆ మిథ్యాహంకారం స్థాయిలోనే నువ్వు ప్రవర్తిస్తూ ఉండు, ఆ మిథ్యాహంకారం స్థితిలోనే నువ్వు ప్రవర్తిస్తూ ఉండని చెప్పేసి అతన్ని ఒత్తిడి చేస్తుంది. దాని చేత అతను ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి జీవన సంఘర్షణ అనుభవిస్తూ ఉంటాడు అతను.
సో ఫస్ట్ ది కండిషన్ స్టేట్ దెన్ ది లిబరేటెడ్ స్టేట్ లెట్స్ లిసన్
అందుకని మొట్టమొదట బద్ధస్థితి తర్వాత ముక్త స్థితి జాగ్రత్తగా వినండి.
ది లివింగ్ ఎంటిటీస్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ది క్యాట్స్ అండ్ డాగ్స్ బట్ ఈవెన్ ది గ్రేటర్ కంట్రోలర్స్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ బ్రహ్మా లార్డ్ శివ అండ్ ఈవెన్ విష్ణు are all parts and parcels of the Supreme Lord. They are eternal. They are all eternal, not temporary manifestations. The word karshati, struggling or grappling hard, is very significant. The conditioned souls, the conditioned soul is bound up as though shackled by iron chains. He is bound up by the false ego, and the mind is the chief agent which is driving him in material existence. When the mind is in the mode of goodness, his activities are good. When the mind is in the mode of passion, his activities are troublesome. And when the mind is in the mode of ignorance, he travels in the lower species.
మానవులు సునక మార్జాలది జంతువులు వంటి జీవులే కాక భౌతిక జగమును పాలించు బ్రహ్మ మహేశ్వరుడు చివరికి విష్ణువు సైతం శ్రీకృష్ణ భగవాను అంశలే. వారందరూ శాశ్వత వ్యక్తీకరణలే గాని తాత్కాలిక వ్యక్తి రూపములు కాదు. సంఘర్షణ లేక పెనుగులాట అనేది అర్థము కలిగిన కర్షతి అను పదవిచ్చుట ప్రధానమైనది. అనగా జీవుడు బద్ధజీవుడు ఇనప గొలుసులతో బంధించబడినట్లుగా బంధించబడి ఉన్నాడు. మిథ్యాహంకారమే అతను అట్లు బంధించుతున్నది.
You're reading directly the translation?
Yes. Okay. ఇంద్రియములలో ముఖ్యమైన మనస్సే అతనిని ఆ రీతి భౌతిక స్థితి అందు నడుపుచున్నది. అతని మనస్సు సత్వగుణం నందున్నప్పుడు అతని కార్యములు సత్వగుణ పూర్ణములయ్యుండును, రజోగుణం నందున్నప్పుడు అతని కార్యములు క్లేశ పూర్ణములయ్యుండును, తమో గుణం నందున్నప్పుడు అతను జంతు జాలములందు ప్రవేశించును.
So now Prabhupada will explain the liberated state of the Angsa, the living, eternally fragmented living entity in his liberated state.
తర్వాత ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ శాశ్వత అంశ ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు అతని ముక్త స్థితిలో ఉన్నప్పుడు అతని స్థితి ఎలా ఉంది అనేటువంటిది వివరిస్తున్నారు.
It is clear, however, in this verse that the conditioned soul is covered by the material body with the mind and the senses, and when he is liberated, this material covering perishes. But his spiritual body manifests itself in its individual capacity. The following information is there in the Madhyadinayana Shruti. Go ahead, read just the translation of.
ఈ బద్ధజీవుడు మనో ఇంద్రియములను కూడిన భౌతిక దేహంతో కప్పబడుననియు ముక్తుడైనంతట అట్టి ఆచ్ఛాదనము నశించి అతని ఆధ్యాత్మిక దేహము ప్రకటితమగుననియు ఈ శ్లోకమున స్పష్టపరచబడినది. ఈ విషయమున మాధ్యంది నాయన శృతిలో ఇట్లు తెలుపబడినది.
It is stated here that when a living entity gives up this material embodiment and enters into the spiritual world, he revives his spiritual body. And in his spiritual body, he can see the Supreme Personality of Godhead face to face. He can hear and speak to him face to face. And he can understand the Supreme Personality as he is.
Anaga jeevudu bhautika aachyadanamunu vidichi aadhyatmika jagatunu serinanta tana aadhyatmika dehamunu punarudrinchukoni అటు దివిదేహముతో శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖి గాంచగలడు, ఆ దేవుని దేవునితో ప్రత్యక్షముగా సంభాషించగలడు, శ్రవణం చేయగలడు, ఆ పరమ పురుషుని యథార్థముగా అవగాహన చేసుకునగలడు.
From smriti also it is understood, vasanti yatra purusha sarva vaikuntha murtayah. In the spiritual planets, everyone lives in bodies featured like the Supreme Personality of Godhead's body. As far as bodily construction is concerned, there is no difference between the part and parcel living entities and the expansions of Vishnumurti. In other words, at liberation, the living entity gets a spiritual body by the grace of the Supreme Personality of Godhead.
స్మృతి యందు వసంతి యత్ర పురుష సర్వే వైకుంఠమూర్తయః అని తెలుపబడినట్లు భగవద్ధామన ప్రతి ఒక్కరూ ఆ భగవాను వంటి దేహమును కలిగి ఉందరు. దేహ నిర్మాణముకు సంబంధించినంత వరకు శాశ్వతాంశములైన జీవులకు మరియు విష్ణుతత్వములకు నడుమ ఎట్టి భేదమును లేదు. అనగా ముక్తి నొందిన పెదవ జీవుడు శ్రీకృష్ణ భగవాను కరుణ చేత దివ్యమైన ఆధ్యాత్మిక దేహమును పొందగలడు.
Sublime, and it's beyond what the verse itself is saying. Krishna's giving us, or Prabhupada's giving us, a bonus. Because the verse is describing the conditioned state. But to understand one thing, what it isn't, also helps. I'll say it a different way. A good definition of something is both inclusive and exclusive. A good definition of something is both inclusive and exclusive. For example, what is bhakti? Bhakti is this and it's not that. Anyabhilashatrishanyam jnanakarmajanabhratam. That's what it's not. That's exclusive. And then what it is? Anukoyena krishnanushilanam bhakti uttama. Or let's say a mridanga. A mridanga is a drum, but it's not a one-ended drum, it's a two-ended drum. But it's not a two-ended drum where the sides are equal, one side is bigger and the other side is smaller. Because there's so many drums. When you define something clearly, it's what the thing is and what the thing isn't. Inclusive and exclusive is a good definition. So Prabhupada is doing that here. Conditioned life is clear. And the liberated state is also clearly identified. It's not conditioned life, nor is it merging. The liberated state of the soul is very wonderfully, very nicely described. Spiritual form, the mind and the body dissolve through the influence of bhakti. Lord Kapila Dev teaches the same thing to Devahuti. Isn't this nice news? In the liberated state, the mind, the material mind, dissolves. But then there's a spiritual mind and a spiritual body and the spiritual form of the Lord who we're seeing and talking to and interacting with and serving in a loving way, in a spiritual body, without a material mind, without this struggle. Manakshastrani indriyani prakatistani karshati. Dissolved. But full activity, full variety, full individuality, proper use of independence in the spiritual realm.
ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ ముక్త స్థితి గురించి వివరిస్తున్నారు. శ్లోకం చూస్తే అది కాదు, శ్లోకం ఏమో బద్ధస్థితి గురించి చెప్తుంది. ముక్త స్థితి గురించి వివరించినారంటే మనకు కొంచెం అధికమైనటువంటి వివరణ ఇస్తున్నారు అన్నమాట, కృప ఇస్తున్నారు. దీన్ని ఎలా అంటే మనం చెప్పుకోవచ్చు, ఏదైనా ఒక ఒక నిర్వచనాన్ని ఇది సరైనటువంటి నిర్వచనము అని చెప్పి మనం చెప్పాలి అంటే అది ఆ నిర్వచనానికి మనము అంతర్బాహ్యాలు రెండూ చెప్పాలి. ఆ నిర్వచనానికి అంతర్బాహ్యాలు రెండు చెప్తే అప్పుడు ఈ నిర్వచనం పరిపూర్ణ నిర్వచనం అని చెప్పొచ్చు. ఇప్పుడు అంతర్బాహ్యాలు అంటే ఏమిటంటే ఒక నిర్వచనం చెప్పాలంటే ఇదిగో ఇంతే, ఇది కాదు, ఇది ఇదంటే ఇది అని చెప్పడం. ఉదాహరణకు అన్యాభిలాష భక్తి అనేది ఉంది, భక్తి అనే దానికి నిర్వచనం చెప్పాలంటే శ్లోకం ఉంది, అన్యాభిలాషత శూన్యం జ్ఞాన కర్మ ధ్యాన వృత్తం అని చెప్పారు. అంటే భక్తి అనంటే ఇతరమైన కోరికలు జ్ఞాన కర్మ ఇదంతా కూడా ఉండకూడదు, అది కాదు భక్తి అంటే. మరి భక్తి అంటే ఏది, అనుకూలమైన కృష్ణానుశీలనం భక్తి వృత్తం, కృష్ణుడికి అనుకూలంగా చేసేటువంటిది భక్తి అని చెప్పినారు. అంటే అది కాదు ఇది, ఇది పరిపూర్ణమైన నిర్వచనం అనబడుతుంది. ఇప్పుడు మృదంగా అంటే దానికి పరిపూర్ణ నిర్వచనం ఏది, మృదంగా అంటే, మృదంగా అంటే ఒకవైపు ఉండేది కాదు రెండు వైపులా కూడా కొట్టడానికి అనువుగా ఉండేది. మరి రెండు వైపులా కొట్టడానికి అనువుగా ఉండేది అంటే రెండు వైపులా సమానంగా ఉండేదా, కాదు, ఒకవైపు పెద్దగా మరొక వైపు చిన్నగా ఉండేటువంటిది. అంటే కాదు అవును ఈ రెండింటి ద్వారా ఒక పరిపూర్ణ నిర్వచనం మనం చెప్పొచ్చు. ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారు, అదే చేస్తున్నారు. ముక్త స్థితి గురించి చెప్తున్నారు. ముక్త స్థితి గురించి చెప్పారు అని అంటే అక్కడ ఈ ముక్త స్థితిని చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. ఏమని, ఈ ముక్త స్థితి అనేటువంటిది ఆ బద్ధస్థితి కాదు, ఆ మానసిక కల్పనలతో ఐక్యమైపోవడము కాదు. ఇదేమిటి ముక్త స్థితి అనంటే పరిపూర్ణంగా చెప్తున్నారు. ఏమని, భౌతికమైన శరీరము భౌతికమైన మనస్సు పూర్తిగా కరిగిపోతాయి, అంటే ఆ రెండు కూడాను వెళ్లిపోతాయి. కపిల భగవానుడు కూడా దేవహూతికితో చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే ముక్త స్థితి వచ్చినప్పుడు భౌతికమైన దేహం భౌతికమైన మనస్సు ఉండవు, ఆధ్యాత్మిక దేహం ఆధ్యాత్మిక మనస్సు ఆధ్యాత్మికమైనటువంటి తేజస్సు ఆధ్యాత్మిక గుణాలు వాటితో సంపూర్ణ ఆనందం ఉంటుంది, సంపూర్ణ స్వతంత్రం ఉంటుంది. భగవంతుడితో ముఖాముఖి మాట్లాడవచ్చు, భగవంతునితో లీలలు చేయొచ్చు, ఆయనకి సేవ చేయొచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన సమాచారం ప్రభుపాదుల వారు మనకి ఎంత స్పష్టంగా ఇస్తున్నారు, ఇది పరిపూర్ణ నిర్వచనం అనమాట. లేకపోతే ఏమవుతుంది, ముక్తి స్థితి లేకపోతే ఇగో ప్రకృతి స్థానికర్షత అని చెప్పబడినట్లుగా సంఘర్షణ అనేక పెనుగులాట అనేటువంటి జరుగుతూ ఉంటుంది.
Last paragraph. Prabhupada is speaking particularly about Mamai Vangsa, that first phrase in this verse, fragmented part and parcel. So he does two things with this. It's fragmented eternally, that's one Sanatana, Jiva Bhuta Sanatana. It's not that once upon a time there was this one Brahman and some expert person came along with a hammer and chisel and knocked off some pieces and made it fragmented, but you just then join the fragmented parts and once again it becomes whole. You become one. No. The fragmented parts are sanatana. The second message in the purport, this last paragraph, is that when properly joined, it's joined in service. There's this qualitative oneness as the particle of gold is to the gold mine, as the drop of ocean water, its salt and minerals is one qualitatively, but the part is tiny and the whole is much greater quality or quantity. So he ends with that explanation, the oneness and difference notion of Chaitanya Mahaprabhu.
Tarvata ichivari paralo Prabhupadulu varu mottamodati padam em chepparante mamai vamsa ani chepparu, అంటే కృష్ణుని యొక్క అంశలో మనం అని చెప్పారు. ఈ అంశ అనేటువంటి దాని గురించి ప్రభుపాదుల వారు రెండు విషయాలు వివరించారు. ఇక్కడ ఒకటి వచ్చి ఏంటంటే ఈ అంశ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, దీన్ని ఏమన్నారంటే సనాతన అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఈ అంశ అనేటువంటిది సనాతనంగా ఉంది, శాశ్వతంగా ఉంది. అంతేగాని వాళ్ళెవరో వివరణించినట్లుగా ఇదంతా కూడా ఒకప్పుడు ఒకటే ఉండేది బ్రహ్మజ్యోతి. అయితే ఆ బ్రహ్మజ్యోతిని ఒక మంచి నేర్పరితనం మంచి పనిగాడు ఏం చేశాడంటే ఒక సుత్తి శానం తీసుకొచ్చేసి దాన్ని అంతా కూడా కొట్టేశాడు. అప్పుడు ఈ అన్ని ముక్కలు ముక్కలుగా విడిపోయినాయి, ఈ అంశాలన్నీ వేరైపోయినాయి, ఈ అంశాలన్నీ వేరైపోయి మనమంతా ఇట్లా వచ్చేసాము. మళ్ళీ మనం కనుక ప్రయత్నించి ముక్కలను తీసుకెళ్లేసి దాన్ని కలిపేసేస్తే మళ్ళీ అంతా ఒకటే అయిపోతుంది, అంతా బ్రహ్మమే. అట్లా కాదు, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఏమని, సనాతన అంటున్నారు. ఈ అంశ, ఈ జీవుడు అనేవాడు సనాతనంగా శాశ్వతంగా ఉన్నాడు, ఇది ఒక లక్షణం. రెండోది ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, ఈ అంశ అనేటువంటిది గుణరీతిగా భగవంతుడితో ఏకత్వాన్ని కలిగి ఉంది అనేటువంటి తత్వం చెప్తున్నారు. అంటే ఆ అంశ యొక్క లక్షణం చెప్తున్నారు. ఎట్లా అంటే ప్రభుపాదుల వారు దానికి ఉదాహరణ ఇస్తున్నారు. బంగారపు గని ఉంది, చిన్న బంగారపు ముక్కు ఉంది, రెండు బంగారమే, గుణరీతిగా రెండు బంగారమే, దాన్ని బంగారం అంటాం, దీన్ని బంగారం అంటాం. పెద్ద సముద్రం ఉంది, ఆ సముద్రంలో ఉన్నటువంటి చిన్న నీటి చుక్క యువతలకు తీసుకొస్తే చిన్న నీటి చుక్క ఎక్కడ ఉంది, దీన్ని సముద్రంలో నీటి చుక్క అంటాము, దాన్ని సముద్రం అని అంటాం. ఈ సముద్రంలో ఉన్నటువంటి ఖనిజాలు లవణాలు ఏవైతే ఉన్నాయో అదే ఖనిజాలు లవణాలు ఆ చిన్న నీటి చుక్కలో కూడా ఉంటాయి. అలానే భగవంతునిలో, భగవంతుని యొక్క అంశ అయినటువంటి జీవునిలో గుణరీతిగా, గుణరీతిగా ఏకత్వం అనేటువంటిది ఉంటుంది, కానీ పరిమాణ రీతిగా భిన్నత్వం. బంగారపు గని ఎంతో పెద్దది, చిన్న బంగారం మొక్క చిన్నది, సముద్రం అపారమైనటువంటిది, నీటి చుక్క చాలా అల్పమైనటువంటిది. అలానే భగవంతుడు సంపూర్ణుడు, మరి జీవుడు అల్పుడు. ఈ దీన్ని ఏమన్నారంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. అంటే గుణరీతిగా ఏకత్వాన్ని కలిగి ఉన్నాడు జీవుడు భగవంతుడితో, పరిమాణ రీతిగా భిన్నత్వాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయంతో ప్రభుపాదులు వారి పేర ముగిస్తున్నారు.
We will now hear Prabhupada's words, the final paragraph, and then see if there's some questions.
ప్రభుపాదులు వారి యొక్క వాక్యాలు ఏమున్నాయని చెప్పి చిట్టు చివరి పేరాలు మనం చదువుదాం, తర్వాత ప్రశ్నలు ఏమన్నట్లయితే చూద్దాం.
The words mamevangsha, or fragmental parts and parcels of the Supreme Lord, are also very significant. The fragmental portion of the Supreme Lord is not like some material broken part. We have already understood in the second chapter that the spirit cannot be cut into pieces. The fragment is not materially conceived. It is not like matter, which can be cut into pieces and joined together again. That conception is not applicable here because the Sanskrit word sanatana, eternal, is used. The fragmental portion is eternal. It is also stated in the beginning of the second chapter that in each and every individual body, the fragmental portion of the Supreme Lord is present. Dehi nosmin yata dehe. That fragmental portion, when liberated from the bodily entanglement, revives its original spiritual body in the spiritual sky, in a spiritual planet, and enjoys association with the Supreme Lord. It is, however, understood here that the living entity, being the fragmental part and parcel of the Supreme Lord, is qualitatively one with the Lord, just as the parts and parcels of gold are also gold.
ఈ శ్లోకమున మమైవ అంశః, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను అంశము అను పదము సైతం ప్రధానమైనది. ఇచ్చట శ్రీకృష్ణ భగవాను అంశ అనగా ఒక విరిగిన ముక్క వంటి భావనలో కాదు, ఆత్మ అచ్ఛేద్యమని ద్వితీయ అధ్యాయమని మనం అవగతం చేసుకుని ఉన్నాము. కనుక ఈ అంశను ఈ భౌతిక భావనతో అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. ముక్కలు చేయబడి తిరిగి అతుకుటకు వీలేడు భౌతిక పదార్థం కాదు ఆత్మ అనేటువంటిది. సనాతనమైనటువంటి పదప్రయోగమును బట్టి అటువంటి భౌతిక భావన ఇచ్చట సరిపోదు. ఆత్మ అనేది నిత్యమైనది. పరమపురుషుని అంశ అయిన ఆత్మ దేహమందు నిలిచి ఉండి అనియు రెండవ అధ్యాయ ప్రారంభమున దేహినోస్మిన్ అనే శ్లోకం ద్వారా తెలుపబడినది. ఆ అంశ దేహబంధము నుండి ముక్తిని పొందినప్పుడు ఆధ్యాత్మిక జగమునందు ఏదేని ఒక దివ్యలోకమున అది తన ఆధ్యాత్మిక దేహమును పొంది శ్రీకృష్ణ భగవాను సహచరమును అనుభవించును. అయినను బంగారపు కణికకు కూడా బంగారమే అయినట్లు శ్రీకృష్ణ భగవాను అంశ అయిన జీవుడు గుణరీతిని ఆ దేవదేవునితో సమానుడు కాగలడని ఇచ్చట అవగాహన చేసుకునవలెను.
Any questions?
ఏమన్నా ప్రశ్నలు ఉన్నట్లయితే అడగండి.
హరి కృష్ణ మహారాజ్, మహారాజ్ యూ సెట్ హియర్ దట్ ముక్త స్టేజ్ మీన్స్ టు ద రిజల్యూషన్ ఆఫ్ మెటీరియల్ బాడీ అండ్ మెటీరియల్ మైండ్. బట్ మెనీ పీపుల్ జస్ట్ లైక్ ద శిల ప్రభుపాద్ మెనీ పీపుల్ కమ్ హియర్ యాజ్ అంబాసిడర్స్ సో ఇన్ దట్ స్టేజ్ దే కెన్ డిజాల్వ్ దేర్ మెటీరియల్ మైండ్ ఆఫ్ కోర్స్ దే కమ్ విత్ ప్యూర్ మైండ్ సో వి సీ దేర్ బాడీ డిజల్యూడ్ నాశనం అయితే ఉంటుంది సో హౌ కెన్ వి అండర్స్టాండ్ దట్ సో హౌ కెన్ వి అండర్స్టాండ్ దట్ యా పెరిషింగ్ స్లోలీ సో హౌ కెన్ వి సే దట్ ఇట్స్ మెటీరియల్ సో హౌ టు అండర్స్టాండ్ మహారాజ్
ప్రశ్న ఏమంటే ఇప్పుడు చెప్పారు కదా ముక్త స్థితిలో ఉన్నప్పుడు భౌతిక శరీరము భౌతిక మనసు అనేటువంటివి ఉండవు అని చెప్పారు మరి ప్రభుపాదుల వారు లాంటి ఆధ్యాత్మిక జగత్ యొక్క రాయభారులు వారి ఇక్కడికి అరుదించినప్పుడు మరి వారికి స్థితిని మనం చూస్తుంటాం ఇప్పుడు ఏమన్నారు మీరు ముక్త స్థితిలో భౌతిక శరీరము భౌతిక మనసు ఉండదని చెప్పారు మరి మనం చూస్తున్నాము భౌతికమైన మనసు ఉండదు సరే వారికి భౌతికమైన మనసు ఉండదు బాగానే ఉంది భౌతిక శరీరం కనపడతా ఉందే ఆ శరీరం క్షీణించిపోయే చూస్తున్నామే పవిత్ర భక్తులు అయినప్పటికీ కూడా ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి మనం
I could give a really far out answer. I could give a real simple answer.
దీనికి రెండు సమాధానాలు చెప్తే దీన్ని చాలా దీర్ఘంగా చెప్పొచ్చు దీనిని అల్పంగా కూడా చెప్పొచ్చు.
I'll start with a simple answer.
సరళమైన సమాధానంతో దీన్ని ప్రారంభిద్దాం.
Prabhupada once I was in a class when Prabhupada was explaining that to try to understand the mind of the spiritual master itself is an offense because the tendency is to think of the mind of the spiritual master like mine. And my mind might go like this and might go like that. So the spiritual master's mind, what is he thinking? Maybe like this, maybe like that. There's a the material elements, when fully engaged in service to Krishna, become spiritualized. That's the sense that they act in a spiritual way, although it certainly looks like they're made of material elements and in fact dwindling the same the sixth sadvikar process is taking place even with the body of a pure devotee but you know even if you were just to touch one of the hairs on Prabhupada's head I mean you place it on your altar and it's tadiya it's spiritual because it's in relation to one who is fully engaged in service of the Lord. And this is the understanding of the liberated soul. Because when the soul is fully engaged in the service of the Supreme Personality of Godhead, they become qualitatively like the Supreme Personality of Godhead, and even their body becomes spiritually surcharged. Acts spiritually just by touch with that which is spiritual coming in Prabhupada's presence persons that had no idea there's a very nice story where two very nice stories Prabhupada's stories when Prabhupada was sitting in an airport in Sweden at a time when they didn't have the security kind of considerations. Only ticketed passengers can go into the departure lounge. When Prabhupada was present, the devotees filled up the whole airport. What to speak of, crammed into the departure lounge. So people were passing by, seeing all these devotees and Prabhupada sitting there. And just by Prabhupada's presence, they were being respectful. This was very, very early when devotees didn't so much even know to pay obeisances One businessman was walking by and he turned and stopped and was stunned to see Prabhupada sitting there. And he paid obeisances. A businessman in a suit right in the airport paid obeisances to Prabhupada. And then Malati told this story. When Prabhupada was first coming to visit from New York to San Francisco, the devotees had made an arrangement for Prabhupada to attend a function, a big concert where, you know, very famous yucky tamagun, rajagun musicians were performing, and Prabhupada was going to be there. So he was flying from New York to San Francisco. And many of the devotees, Malati was describing, she had never seen Prabhupada before. It's a very nice story. And they didn't have, as they have now, where planes come and hook up to the jetway. It was like here in India. They park over there and you walk into the... So they watched everybody get off the plane. And nobody saw Prabhupada get off the plane. So Malati said, I was thinking anyways, why does Swamiji have to come by an airplane? He can just, you know, come flying like Superman and just... He has mystic powers. He can do anything he wants. Why does he need an airplane? So they were watching as the people were coming up the stairway and coming into the lounge. And Prabhupada wasn't there. Then all of a sudden, she said, they saw this glow of light. And as the glow of light became brighter and brighter, Prabhupada was coming up the stairs and he turned around towards in their direction, and for the first time she saw Prabhupada. And all the devotees at once, again, they did not know the practice of paying obeisances. Everybody just paid obeisances. And as she was paying obeisances, she looked right in front of her nose and there was Prabhupada's shoes. She thought she was dreaming. And she looked up and like a little puppy dog and looking at Prabhupada. And Prabhupada was just smiling. People that didn't even know what to do in the presence of a pure devotee, somehow by the influence of the body, the presence of a spiritualized body and soul, pure devotional soul of the spiritual master, somehow did the right behavior just by spiritual influence. So it doesn't act in a material way, although it may undergo those sadvikars.
ఇక్కడ ప్రభుపాద వారి సంబంధించింది ఒకటి మహారాజ్ చెప్తున్నారు. మహారాజ్ అప్పుడు ఉపన్యాసంలో కూర్చొని వింటున్నారట. ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మికుని యొక్క మనసు ఎలా ఉంటుంది అని చెప్పేసి మన యొక్క భౌతిక మనసుతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా గొప్ప అపరాధం అని చెప్తున్నారు. మనం మన మనసులో నేను ఇలా ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాను అని చెప్పేసి అనుకుంటాం కదా, అట్లానే ఇదే మనసుతో ఆధ్యాత్మికుడు అలా ఆలోచిస్తున్నాడా ఇలా ఆలోచిస్తున్నాడు అని చెప్పి మనం ఆలోచించడం అది చాలా అపరాధం అని చెప్పి చెప్తున్నారు. దానికి పవిత్ర భక్తుల యొక్క దేహం అనేటువంటిది వాళ్ళు సంపూర్ణ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి వారి దేహం కూడా ఆధ్యాత్మికరించబడుతుంది. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ప్రభుపాదుల వారికి ఒక కేశాన్ని తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవచ్చు. అది తది అంటే ఆధ్యాత్మికం. అది సంపూర్ణ ఆధ్యాత్మికమైన, దానివల్ల నీవు ఎంతో ఆధ్యాత్మ జీవితంలో అభివృద్ధి సాధిస్తావు. దీని అర్థం ఏంటంటే, పవిత్ర భక్తుల యొక్క దేహం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి షడ్వికారాలకి ఆరు విధాలైనటువంటి క్షీణత ఇవన్నీ ఉన్నాయి కదా, పెరగడము క్షీణించడం ఇటువంటి వాటికి లోనవుతున్నట్టు కనపడినప్పటికీ బాహ్యంగా ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలోనే ఉంటుంది. అంటే ఎవరైతే సంపూర్ణంగా భగవంతునికి సేవలో నిమగ్నమై ఉంటారో అటువంటి వారి యొక్క మనస్సు వారికి దేహం కూడా ఆధ్యాత్మికరించబడుతుంది. దీనికి సంబంధించి ప్రభుపాదుల వారి యొక్క రెండు కథలు చెప్తున్నారు మహారాజా. ఒకటి వచ్చి స్వీడన్ లో విమానాశ్రయంలో ప్రభుపాదుల వారు కూర్చొని ఉన్నారు, భక్తులంతా కూడా వచ్చి ఆయనతో పాటు కూర్చున్నారు. అంటే ఆ రోజుల్లో టికెట్ ఉన్న వాళ్ళే విమానాశ్రయంలో ఉండాలనేటువంటి నియమాలు ఏమి లేవు, భక్తులంతా వచ్చి కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో వచ్చేవారు పోయే వాళ్ళందరూ చూస్తున్నారు. ప్రభుపాదుల వారిని అంతమంది భక్తులతో చూస్తూ వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యాపారవేత్త వెళ్తూ వెళ్తూ, అతను మంచి సూటు కొట్టు పుట్టేసుకున్న పెద్ద మనిషి, వెళ్తూ వెళ్తూ ప్రభుపాదుల వారిని చూసి అంతమంది భక్తుల మధ్య, అసలు ఆ భక్తులకు తెలియదు ప్రభుపాదుల వారికి ప్రణామం చేయాలని కూడా తెలియదు. అటువంటి ప్రారంభ స్థాయిలో ప్రభుపాదుల వారిని చూసి వెంటనే అతను ప్రణామం చేశాడు. ప్రణామం చేసి వెళ్ళాడు. ఎందుకని? ప్రభుపాదుల వారికి ఆ దివ్య దేహ సమక్షం చేత అతను ప్రభావితుడయ్యి ఆ విధంగా ప్రణామం చేశాడు. ఇంకొకటి మాలతీ మాతాజీ చెప్పినటువంటి కథ ఇది. ప్రభుపాదుల వారు న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వస్తున్నారు. ఎందుకంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ రజోగుణం తమ్మగుణం వాళ్ళు చేసేటువంటి పాటలు నాట్యాల దగ్గర ప్రభుపాదుల వారికి ఒక అవకాశం వచ్చింది అనమాట కార్యక్రమం చేయడానికి. దానికి అని చెప్పి న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ప్రభుపాదుల వారు వస్తున్నారు. అయితే ఆ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి భక్తులు ఎవరు కూడా ప్రభుపాదుల వారిని చూడలేదు అంతవరకు. ప్రభుపాదుల వారు ఎలా ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు. శాన్ ఫ్రాన్సిస్కోలో విమానం వచ్చింది. భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రభుపాదుల వారు వస్తారని చెప్పేసి. కానీ ప్రభుపాదుల వారు ఎందుకు రాలేదు? ఈ మాలతీ మాతాజ్ అనుకుంది ప్రభుపాదుల వారు స్వామీజీ కదా, ఆయనకు విమానం పనే ఉంది, కావాలంటే గాలిలో కూడా ఎగురుకుంటూ వచ్చేస్తారు ఆయన అని చెప్పేసి ఆమె అనుకుంటా ఉందన్నమాట. అని చూస్తా ఉంది, అందరినీ పట్టి పట్టి చూస్తూ ఉంటే ఎక్కడ ప్రభుపాదుల వారు కనపడలేదు. ప్రభుపాదుల వారు ఏమిటి రాలేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలో ఒక దూరంగా వెలుగు కనపడిందండి. ఏమిటని చూస్తే చిన్నగా ప్రభుపాదుల వారు ఇట్లా తిరిగి వచ్చారు. రాగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఉన్న భక్తులందరూ కూడా, ప్రభుపాదుల వారు వస్తే ప్రణామం చేయాలనేది కూడా వాళ్ళు ఎవరికి తెలియదు అసలు. కానీ ప్రభుపాదుల వారిని చూడడంతోనే అందరూ ప్రణామం చేశారు. వారికి తెలియకుండానే యాదృచ్ఛికంగా ప్రణామం చేశారు. మాలతీ మాతాజీ కూడా ప్రణామం చేసింది. ప్రణామం చేసిన తర్వాత కళ్ళు తెరి చూస్తే కింద ప్రభుపాదుల వారి పాదరక్షలు కనబడుతున్నాయి, బూట్లు కనబడుతున్నాయి. ఇది ఆమె అనుకుంటుంది అది కలయం అనుకుంటుంది అనమాట. తీరా చూస్తే ప్రభుపాదుల వారు అక్కడికి వచ్చున్నారు. అప్పుడు చిన్నగా కుక్కపిల్ల గాని యజమానిని ఇలా పైకెత్తి చూసినట్లుగా మాలతీ మాతాజీ ప్రభుపాదుల వారికి ఇలా చూస్తే ప్రభుపాదుల వారు నవ్వుతున్నారంట. ప్రభుపాదుల వారి యొక్క దివ్య దేహం యొక్క సమక్షం చేత వారంతా కూడా సహజంగా ప్రభావితులయ్యారు. వారికి తెలియని విషయం, వారికి ఈ విధంగా ఆచరించాలని తెలియదు, ఆ విధంగా ప్రణామం ఆచరించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే సంపూర్ణంగా భగవంతునికి సేవలో నిమగ్నమై ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక గురువు ఉన్నాడో, ఆ ఆధ్యాత్మిక గురువు యొక్క మనసే కాదు దేహం కూడా పూర్ణ ఆధ్యాత్మికం. పైకి చూసేదానికి షడ్వికారాలకు లోనైనట్లుగా ఆయన శరీరం కనిపించినప్పటికీ ఆయన దేహ సమక్షం చేతనే మనలో ఎంతో ప్రభావితం అవుతుంది, మనం ఎంతో ప్రభావితులు అవుతాం.
There's more. The soul of the pure devotee, as Prabhupada explains here, by the mercy of the Supreme Lord, manifests spiritual form. That spiritual form has spiritual mind and spiritual senses and spiritual activity that we cannot perceive manifest on this plane, but the pure devotee is eternally engaged along with their regulative duties for the purpose of instructing others. Internally they're engaged in their personal service to Radha and Krishna. So that's the more esoteric understanding of all of this.
ఇంక దీని గురించి వివరణ కూడా ఇంకా చెప్పుకోవచ్చు మనం ఈ విధంగా. ఏమిటంటే ఇక్కడ ప్రభుపాదులు ఎవరు చెప్పారు ఈ భాష్యంలో, కృష్ణ భగవాన్ యొక్క కరుణ చేత ఆ పవిత్రాత్ముడికి ఆధ్యాత్మిక దేహం ప్రాప్తిస్తుందట. ఆధ్యాత్మిక దేహం ప్రాప్తించిందంటే అర్థం ఏంటి? అతను ఆధ్యాత్మిక మనస్సుని, ఆధ్యాత్మిక ఇంద్రియాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని కలిగి ఉన్నాడు అని చెప్పారు. మరి పవిత్ర భక్తుడు ఇక్కడికి హరిదించినప్పుడు అతడు ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలు, ఆధ్యాత్మికమైన మనస్సు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మనం మన యొక్క భౌతికమైనటువంటి అవగాహనతో అవి అర్థం చేసుకోలేము. పవిత్ర భక్తుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనందరికీ కూడా సూచనలు ఇచ్చి మనల్ని ఉద్ధరించేటువంటి ఉద్దేశంతో, ఒక పక్క మనల్ని ఉద్ధరించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూనే మనకు సూచనలు ఇస్తూనే, మరొక ప్రక్క ఆయన తన ఆధ్యాత్మిక దేహంతో రాధాకృష్ణులకు దివ్యమైనటువంటి సేవలో కూడా నిమగ్నమై ఉంటాడు అన్నమాట. ఇది ఇంకా ఉన్నతమైనటువంటి అవగాహన వీరి పట్ల.
Once Prabhupada was in Los Angeles, he had just arrived from India and came over the Pacific Ocean. And Prabhupada explained this same thing in a simple way. He said, "My disciples are always very anxious to find out what is Swamiji doing. Oh, now Prabhupada is in India, but soon he'll be coming, heading to America. First he'll go to Japan, and then he'll go to Australia and New Zealand. He'll stop in Hawaii, and soon he'll come to Los Angeles. And in each place, you're very busy in finding out what I am doing and speaking. He said, but you should understand, in fact, I am always in Vrindavan with Krishna. That is the fact.
ఒకసారి ప్రభుపాదుల వారు పసిఫిక్ మహాసముద్రం మీదుగా భారతదేశం నుంచి లాస్ ఏంజెల్స్కి వచ్చినప్పుడు అక్కడ చెప్పారు ఈ మాట. నా శిష్యులకు ఎప్పుడు కూడా స్వామీజీ ఏం చేస్తుంటాడు అనేటువంటిదే వాళ్ళకి పట్టింపు. స్వామీజీ ఇప్పుడు భారతదేశం నుంచి అమెరికాకు వస్తున్నారు, మధ్యలో జపాన్ వెళ్లి, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లి, అక్కడి నుంచి న్యూజిలాండ్ వెళ్లి, అక్కడ కార్యక్రమాలు చూసుకుని మళ్ళీ మన దగ్గరికి వస్తారు. రావడంతోనే ఇతను ఎట్లా ఉన్నాడు, ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఇవే తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారు అని మీరు అనుకుంటారు. కానీ వాస్తవానికి నేనెప్పుడు కూడా వృందావనంలోనే నివసిస్తూ ఉంటాను. ఇది సత్యం అన్నమాట, ఇది వాస్తవం.
So in this way, we should not think of the spiritual master, pure devotee, Srila Prabhupada, in some ordinary way. He is his body and now he's getting old, and just see, he's struggling also with his six senses, including his mind. That is a wrong understanding. It's an offensive understanding.
అందుకనే మనం పవిత్ర భక్తుల్ని, ప్రభుపాదుల వారిలాంటి పవిత్ర భక్తుల్ని, ఆధ్యాత్మిక గురువుల్ని మనం ఈ విధమైనటువంటి విధంగా చూడకూడదు. భౌతిక శరీరం మళ్ళంటే భౌతిక శరీరం ఏముంది, ఆ భౌతిక శరీరం కూడా క్షీణించిపోయింది, అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా మళ్ళాగే ఆరింద్రియాలతో, మనసుతో కలిసినటువంటి ఆరింద్రియాలతో ఆయన కూడా బాధలు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకోకూడదు. అది తప్పుడు అవగాహన, అపరాధపు అవగాహన అది.
Yes.
Some cases of liberation, we see the life history of some Alvas. We see that they entered into it, the duties we fear. And the case of Shishupal also.
In the case of?
Hare Krishna Maharaj.
I heard the Alvars entered.
Yeah, Alvars, we hear Andal Alvar, she merged into the deities. She entered inside the deities, we hear. And in the case of Shishupal also, so when Krishna chopped his head, so he merged or he entered in Krishna. Then how we can understand these two incidents?
Prashna ante aalvarulu koddi mandi unnaru ippudu aandallu itundi aalvarulu vallu swayanga swamarika vigrahamloki vellipoyaru. అదే విధంగా శిశుపాలుడు కూడా శ్రీకృష్ణుడి చేత శిరస్సు ఖండించబడినప్పుడు శిశుపాలుడు కూడాను శిశుపాలునికి ఆత్మ స్వయంగా శ్రీకృష్ణులోకి వెళ్లిపోయింది. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి?
శిశుపాల్ ఎగ్జాంపుల్ ఇస్ డిస్క్రైబ్ బై సార్వభౌమ భట్టాచార్య ఇన్ చైతన్య చరితామృత. దట్స్ ఎ సిచ్యుయేషన్ వేర్ ముక్తి, he didn't like mukti pade swadaya bhak, he wanted to change bhakti pade swadaya bhak, because mukti implies becoming one and it's abominable. Then he says of the two kinds of sayuja mukti, wanting to become one with the body of the Lord is more abominable. So there's becoming one with the effulgence of the Lord, another is becoming one with the body of the Lord, which is what Shishupal did, is more abominable. But in becoming one with the body of the Lord, we should not misunderstand, that means Shishupal became Krishna or something. Hardly. It's a temporary state where the individual, the Sayuja Mukti is where individuality is suspended, just like during susupti or during deep sleep, during anesthesia, the individuality of the living entity is suspended, but not lost. So that Sayuja Mukti is where individuality is suspended, but not lost. And after some time, again manifest as individuality in fullness. So that's the Shishupal example. And the Alvar example, I don't know the particulars, so I can't describe in relation to the particulars. But Janava entered into the deity form of Ananga Manjari in Vrindavan. And others, of course, Chaitanya Mahaprabhu. So what the particular spiritual identity of that, you know, in any given case where that has happened, I can't comment on without knowing the particulars. But it doesn't mean that they lost their identity. They have their identity. Like, you know, Krishna comes together in the morning in Dwarka, and there's 16,000 Krishnas, and he becomes one Krishna. Or Krishna went to go visit. This is different. This is not a living entity in Krishna. It's Krishna and Krishna. Krishna becomes. When Krishna merges like that, then it's like when he went to visit Shrutadeva and Bahulashva. They both wanted Krishna to come to their home. So Krishna became two Krishnas and went to their home. So he went back to Dwarka, he became one Krishna. So that's the sense where it literally, because Krishna's identity is one. But all other entities are the part and parcel, their sense of entering into the deity form, for example, is not that they become the deity. Their sense of individuality, they're accepted again into the spiritual realm of Krishna, let's just say that. And whatever their activity is in service to Krishna, whatever Mother Janava would do in service to Krishna, that goes on eternally. In that sense, we can understand the entering into the deity form of the Lord, kind of an invitation by the Lord to accept a degree of intimacy that is extraordinary. But individual activity would continue in serving the Lord.
ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. శిశుపాలుడు కృష్ణులో ఐక్యమయ్యాడు కదా అని చెప్పి శిశుపాలుడు కృష్ణుడు అయిపోయాడు అని కాదు. సాహిత్య ముక్తులు కూడా రెండు ఉన్నాయి. భగవంతుని యొక్క తేజస్సు ఏదైతే ఉందో బ్రహ్మజ్యోతి, బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవడం ఒకటి, భగవంతుని యొక్క దేహంలో ఐక్యం కావడం ఒకటి. ఈ రెండింటిలో భగవంతుని దేహంలో ఐక్యం కావడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది, చాలా నీచమైనటువంటి సాహిత్య ముక్తి అది. అందుకనే దీనికి సంబంధించి సార్వం భట్టాచార్య చైతన్య చరితామృతంలో వివరణ ఇచ్చారనమాట. అక్కడైనా ముక్తి ప్రదాయ అని చెప్పేసి ఒక శ్లోకం ఉండే, ఆ ముక్తి అనేదాన్ని భక్తి అనే పదంతో మార్చేసేయడానికి ప్రయత్నించారు, మార్చేశారు కూడా. ఎందుకంటే అక్కడ ముక్తి అనేటంటే అది ఆ నిరాకార ముక్తిని తెలియజేస్తుంది, ఆ దేహంలో ఐక్యం కావడం తెలియజేస్తుందని చెప్పి దాన్ని భక్తి అనేసి మార్చారు. ఎందుకంటే భగవంతునికి బ్రహ్మజ్యోతిలో ఐక్యం కావడం కన్నా కూడా భగవంతునికి దేహంలో ఐక్యం కావడం అనేటువంటిది అది ఇంకా ఘోరమైనటువంటిది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి శిశుపాలుడు భగవంతునికి దేహంలో ఐక్యమైపోయాడు కదా అని చెప్పి శిశుపాలుడు కృష్ణుడు అయిపోయినట్లు కాదు. ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవునికి వ్యక్తిత్వం కోల్పోవడం అనేటువంటి జరగదు. భగవంతుని దేహంలోకి వెళ్ళినప్పుడు అతను అక్కడ సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతాడు తాత్కాలికంగా. అంటే అర్థం ఏంటి, సుషుప్తావస్థలోకి వెళ్ళాడు అనంటే అతనికి వ్యక్తిత్వం అనేటువంటిది, అతనికి జీవునికి వ్యక్తిత్వం అనేటువంటి తాత్కాలికంగా రద్దు చేయబడింది, కోల్పోవడం జరగలేదు. కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తిత్వం బయటకు వస్తుంది. సుషుప్తావస్థలో ఉన్నంత కాసేపు ఆ వ్యక్తిత్వం రద్దు చేయబడింది, కోల్పోవడం జరగలేదు. జీవుడికి వ్యక్తిత్వం ఎల్లప్పుడూ కోల్పోవడం జరగదు. ఇది శిశుపాలుడి విషయంలో జరిగింది. అతను భగవంతుడి దేహంలోకి వెళ్ళినప్పుడు సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయాడు, తర్వాత మళ్ళీ అతని యొక్క వ్యక్తిత్వం బయటకు వచ్చేసింది. ఇకపోతే ఇతని విషయంకి వచ్చేసరికి ఇక్కడ మనం చెప్పుకున్నది ఈ ఆళ్వార్లు వాళ్ళు భగవంతునికి దేహంలో ఎక్కిమారంటే ఆళ్వార్ల సంగతి మనం వినుండలేదు. మనం వినింది ఏమిటంటే జాహ్నదేవి అనంగ మంజరి విగ్రహంలోకి వెళ్ళిపోయింది, చైతన్య మహాప్రభు కూడా విగ్రహంలోకి వెళ్ళిపోయారు. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అనంటే, ఆ విగ్రహంలోకి వెళ్ళారు అని అంటే అర్థం వాళ్ళ విగ్రహం అయిపోయారని కదా అర్థం. భగవంతుని యొక్క అంగీకారము మరింత గాఢంగా ఉన్నప్పుడు భగవంతుని యొక్క స్వీకారం, ఏ స్వీకారము, వాళ్ళు చేసిన సేవల స్వీకారము మరింత గాఢంగా ఉన్నప్పుడు ఆ గాఢమైనటువంటి అంగీకారం ఈ విధంగా అతను స్వీకరిస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. జాహ్నవీదేవి అక్కడ అనంగమంజరి విగ్రహంలో ఐక్యమైపోయిందంటే జాహ్నవీదేవి యొక్క సేవ ఆధ్యాత్మికంలోకి సాగిపోయిందని కదా దాని అర్థం. ఆ సేవ నిత్యంగా కొనసాగుతూనే ఉంటుంది, జీవనికి వ్యక్తిత్వం సదా నిలిచే ఉంటుంది. కానీ ఈ విధంగా విగ్రహంలో ఐక్యమైపోవడం అనేది, భక్తుల విగ్రహంలో ఐక్యమైపోవడం అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, భగవంతుడు వాళ్ళ యొక్క నిత్య సేవను ఎంతో గాఢంగా స్వీకరించాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ విగ్రహంలో ఐక్యమైపోయారు అని అంటే వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి అంగీకరించబడ్డారు అని అర్థం. అక్కడ వాళ్ళ నిత్య సేవ కొనసాగిస్తూ ఉంటారు అని చెప్పి అర్థం.
So we ran out of time, but thank you very much. Srila Prabhupada ki jai.
His Holiness Rompa Swami Maharaj ki jai. Srila Prabhupada ki jai.